వేదవాంగ్మయము. ప్రతి ఉపనిషత్తు ఒక శాంతి పాఠంతో ప్రారంభమవుతుంది. ఈ సేవాస్యోపనిషత్తు, శ్వేతాశ్వతారోపనిషత్తు ఈ క్రింది శాంతి పాఠంతో ప్రారంభమవుతాయి. పూర్ణమద పూర్ణమిదం.
పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే.
అంటే దీని అర్థం పరమాత్మ సంపూర్ణం,
ఈ చరాచర ప్రకృతి పూర్ణం, ఇవి రెండు కూడా పూర్ణం.
పూర్ణంలో నుంచి పూర్ణం పుడుతుంది. పూర్ణంలో నుంచి పూర్ణాన్ని తీసివేసిన పూర్ణమే మిగులుతుంది
అని దీని అర్థం. దీని శాంతి పాఠం అంటారు.
ఉపనిషత్తులను శాంతి పాఠంతో ప్రారంభించి చివరకు శాంతి పాఠంతో పూర్తి చేస్తారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు ఈ క్రింది శాంతి పాఠంతో ప్రారంభమవుతాయి.
ఇది చాలా ప్రసాదమైనటువంటి శాంతి పాఠం. సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఇది చాలామందికి తెలిసినటువంటి శాంతి పాఠం.
చాలా పాఠశాలల్లో, చాలా సమావేశాలలో గురు శిష్యులు కలిసి ఇవి చదువుతుంటారు. అందరికీ తెలిసింది, అందరికీ పరిచయమైనటువంటిది, అందరికీ కూడా కంఠతా వచ్చినటువంటి శాంతి పాఠం. దీని అర్థం ఏమిటంటే
ఇది గురు శిష్యులు కలిసి చేసే
శాంతి పాఠం కాబట్టి ఇది ఒక ప్రార్థనా గీతం కింద కూడా భావించబడుతుంది. దీని అర్థం పరమేశ్వరుడు మా ఇద్దరిని, అంటే గురు శిష్యులను, గురువు శిష్యువు కలిపి చెప్పే పాఠం కాబట్టి మా ఇద్దరిని గురు శిష్యులను రక్షించుగాక. మేము
మా అధ్యయన ఫలాన్ని
ఇద్దరము కలిసి అనుభవింతుముగాక. మా అధ్యయనం వీర్యవంతంగా కొనసాగునుగాక. మా విజ్ఞానం ప్రకాశవంతంగాను సుస్పష్టంగాను
పరస్పర ద్వేషభావం లేకుండా
ఉండునుగాక. ఇది చాలా ఉదాత్తమైనటువంటి భావం. ఇది చాలా మహోన్నతమైనటువంటి శాంతి పాఠం. ఎంత పవిత్రమైనటువంటి భావం ఇందులో
ఇమిడి ఉందో చూడండి.
ప్రతి శిష్యుడు కూడా గురువు పాద సన్నిధిలో కూర్చొని ఆయన ఆశీస్సును పొంది ఆయన కోసం పరమాత్మను ప్రార్థిస్తాడు. గురువు తనకు అందించే విద్య వీర్యవంతంగా ఉండాలని, ప్రకాశమానంగా ఉండాలని, శిష్యులతో కలిసి తాను చేసే అధ్యయనం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, సుస్పష్టంగాను ప్రకాశవంతంగాను ఉండాలని, ఈ అధ్యయనంలో విద్యార్థులలో శిష్యులలో పరస్పరం ద్వేషభావం లేకుండా ఉండాలని ప్రార్థన. దీని అర్థం ఇది. తర్వాత ఇంకొక శాంతి పాఠం ఉంది.
తర్వాత ఈశావాస్యోపనిషత్తులో ఒక ముఖ్యమైన శ్లోకం ఉన్నది.
ఇది
ఈశావాస్యమిదం సర్వం
యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గ్రథ కశ్య స్విత్తనం. ఈశావాస్యమిదం సర్వం, ఈ సమస్త చరాచర జగత్తు కూడా ఈశ్వరునిచే ఆవరింపబడి ఉంది. త్యాగభావంతో దురాశ లేకుండా అనుభవించు. ఇదంతా ఎవరిది, ఎవరి కోసం అని అర్థం. ఇందులో కూడా ఎంతటి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక భావం ఇమిడి ఉందో మనమంతా గ్రహించాలి. అంటే ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క రూపమే. ఆయన ప్రతి భూతంలో కూడా, పంచభూతాలలో ప్రతి భూతంలో కూడా ఆయన అంతర్యామిగా ఉన్నాడు. ప్రపంచమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ప్రతి చిన్న వస్తువులోనూ ఆయన రూపం ద్యోతకమవుతూ ఉంటుంది, ప్రతిఫలిస్తూ ఉంటుంది. నీలోనూ నాలోనూ సమస్త చరాచర వస్తు సంచయంలోనూ భగవంతుడి యొక్క రూపం ఇమిడి ఉంది. అందువల్ల త్యాగభావంతో దురాశ లేకుండా అనుభవిస్తూ ఉన్నాడు. మనం ఏం అనుభవించిన ప్రపంచంలో ఆయన మనకు ప్రసాదించిందే. ఆయన అనుగ్రహం లేకుండా మనం దేన్ని కూడా పొందలేము, దాన్ని అనుభవించలేము. అయితే దానిని మనం దురాశ లేకుండా, దీనంతా మనమే గ్రహిస్తాము, దీన్ని మనమే పొందుదాము, దీన్ని మన దగ్గరే ఉంచుకుందాము, ఇంకెవరో దీన్ని అనుభవించకూడదు, ఇది నాది అనే దురాశ లేకుండా భగవత్ ప్రసాదంగా దీన్ని స్వీకరించి అనుభవించాలి. ఎందుకంటే ఇదంతా ఎవరిది? ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్న ఇవన్నీ కూడా, మనం అనుభవించే ప్రతి వస్తువు కూడా ఇది ఎవరిది? ఇది భగవంతుడు ఇచ్చింది, ఆయన కరుణా లవలేశంగా మనకు లభించింది. ఇదంతా ఎవరి కోసం నిర్ణయించబడింది? ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎవరి కోసం ఉత్పత్తి జరిగింది అంటే భగవంతుడేది. ప్రపంచం సమస్త జగత్తును సృష్టించాడు, ప్రతి వస్తువును ఆయన సృష్టించాడు, ఆయన మన కోసం దీన్ని సృష్టించాడు. కాబట్టి ఇది నా ఒక్కడిది కాదు, నీ ఒక్కడిది కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాడికి కూడా చెందింది అనే భావంతో దురాశ లేకుండా దీన్ని అనుభవించాలి, త్యాగభావంతో దీన్ని అనుభవించాలి అని
ఈ శ్లోకం యొక్క భావం.